అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఓం నమశివాయై చ నమశివాయ. నిన్నటి పరమ పవిత్ర లింగపురాణ ప్రవచనంలో భాగంగా సుగుణాకరుడు సుభద్ర వీరిద్దరూ కలుసుకున్న ఘట్టం చెప్పాము. ఒక బ్రహ్మరాక్షసుడి దగ్గర ఉన్నటువంటి మందసం తనతో పట్టుకుపోయిన సుభద్రకి ఆ మందసంలో ఉన్న రాజకుమారుడు కనబడ్డాడు. అతని వేలికి ఆమె ఉంగరం ఉన్నది. అందుకని ఆవిడ ఆశ్చర్యపోయి, వీడే అన్నమాట, ఆ రోజు నాకు స్వప్నంలో కనబడ్డాడు, ఇతడినే నేను వివాహం చేసుకున్నాను, ఉంగరాలు మార్చుకున్నాను అనుకుని, అసలు నీ చేతికి ఉంగరాలు వచ్చింది, నువ్వెవరివి ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఉజ్జయిని దేశాన్ని పరిపాలించే మహారాజు గారికి ఒక్కడే కుమారుణ్ణి. ఉజ్జయిని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని చాలా గొప్ప లింగం. 12 జ్యోతిర్లింగాల గురించి చాలా పర్యాలు చెప్పాంగా. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశన్ నాగేశన్ దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశంచ విశాలకే. అన్నీ జ్యోతిర్లింగాలే. వీటిల్లో ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతిదినము సాయం సంధ్యా సమయం అవడానికి కొంచెం ముందు ఆ ప్రాంతాల్లో ఎవరో ఒకళ్ళు శరీరం విడిచిపెడుతూనే ఉంటారు. ఈ సృష్టి అన్నాక పుట్టడం పెరగడం చావడం తప్పదు కదా. పుట్టడం తర్వాత పెరగడం తర్వాత శరీరం విడిచిపెట్టడం తప్పదు. మొదట్లో పసివాడుగా ఉంటాడు, క్రమంగా మంచి యవ్వనంలోకి అడుగు పెడతాడు, నిగనిగలాడే జుట్టు వస్తుంది, నిగనిగలాడే జుట్టుతో పాటు భగభగలాడే శక్తులు వస్తాయి, క్రమంగా నిగనిగలు కాస్తా పోయి వగవగల్లోకి వస్తుంది, ఒత్తుగా ఉన్న జుట్టు కాస్త చిత్తు అయిపోతుంది, తెల్ల జుట్టు అవుతుంది. ఏంటో కొంతమంది అదృష్టం అనుకోండి, ఎన్నాళ్ళైనా తెల్ల జుట్టు నల్లగానే ఉంటుంది. ఏంటో ఒక్కొక్కళ్ళ అదృష్టం పూర్వజన సుకృతం, మరి ఏంటో 60 ఏళ్ళు వస్తాయి, 70 ఏళ్ళు వస్తాయి, జుట్టు మాత్రం అలా నిగనిగలాడుతుంది. భగవంతుడు వాళ్ళకి అంత ఆయువు ఆరోగ్యం కూడా ఇచ్చాడనమాట. ఆరోగ్యం రావడం అదృష్టమే కదా. మరి నాకేమంటూ ఆ తెలివితేటలు తెలియటం లేదు, కానీ నా జుట్టు తెల్లబడుతోంది, మీసం తెల్లబడుతోంది, ఏది నాకు బాల నెరుపు పాతికాళ్ళకై తెల్లబడింది. కొంతమంది ఎదురుగుండా కూర్చున్నటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళు 60 ఏళ్ళ బాలాకుమారులు, జుట్టు నల్లగానే ఉంటుంది, అదో అదృష్టం. ఒక ఆవిడకి అప్పుడప్పుడు జుట్టు ఉండదు, ఒక్కోసారి జుట్టు ఉంటుంది, ఏమిటో తెలియదు. ఒక్కోసారి చూస్తే నన్నగా గుండు కనపడుతుంది, మళ్ళీ సాయంత్రం పురాణానికి వచ్చేటప్పుడు జుట్టు ఒత్తుగా కనపడుతుంది. ఇదేంట్రా, పొద్దుట ఉండదు సాయంత్రం ఉంటుంది, ఆవిడకేం శక్తి ఉందో ఏం మహిమ ఉందో అనుకునేవాడిని. ఈ మహిమ ఏమిటో తర్వాత తెలిసిందనుకోండి. కాబట్టి కాలప్రభావంతో ఈ జుట్లు ఊడిపోవడాలు, శరీరంలో పట్టు తగ్గిపోవడం తప్పదు. ఆ తర్వాత కొంతకాలానికి శరీరం విడిచిపెట్టక తప్పదు. కానీ ఉజ్జయినిలో స్వామివారి సేవ కోసం అన్నట్టుగా ప్రతిదినము ఒక ఇద్దరో ఒకరో ఒక్కొక్కసారి ముగ్గురు శరీరం విడిచిపెడుతూ ఉంటారు. వారి శరీరాలని ఆ మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలో ఉన్న శ్మశానంలో దగ్ధం చేస్తారు, దహనం చేస్తారు. వేడి వేడి చితాభస్మాన్ని అర్ధరాత్రి 2 గంటల నుంచి 1 గంట మధ్యలో పట్టుకొస్తారు ఆలయంలోకి. 3 నుంచి 4 గంటల మధ్యలో కొంచెం అటు ఇటులో సమయాన్ని బట్టి ఈ చితాభస్మాన్ని వస్త్రగాళితం చేసి శివుడికి అభిషేకం చేస్తారు. కాలిపోయిన శవం దగ్గర నుంచి పట్టుకొచ్చే బూడిద కుండల్లో పట్టుకొస్తారు. ఈ వేడి బూడిద అందులో పోస్తారు. ఈ వేడి బూడిద గుళ్ళోకి తీసుకొచ్చేదాకా వేడిగానే ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇలాగ పంచి పెడతారు. ఏ రోజుకి ఆ రోజు కొత్త పంచే. ఈ పంచిలో అప్పటికి కొంచెం కొంచెం చల్లారుతున్న వేడి బూడిద పూసి ఇలా పంచి ఊపుతారు. అప్పుడేమవుతుంది, ఆ పంచుకున్న చిల్లుల్లోంచి బూడిద నేల మీదకి శివుడి మీదకి రాలుతుంది. శివుడికి అలా అభిషేకం చేస్తారండి. పూర్వం వస్త్రగాళితో ఉండేవారు కదా, అంటే మెత్తగా ఏదన్నా పిండిని ఆడించి విసిరి కొట్టి ఈ పిండిని బట్టలో వేసి ఆ బట్టను ఇలా కదిపితే అందులోంచి కిందకి మెత్తని పిండి తాలిపోతుంది అన్నమాట. ఈ విధంగా వస్త్రములోంచి కిందకు వస్తుంది కనుక అది వస్త్రగాళితము అన్నారు. అలాగే అక్కడ కూడా చితాభస్మం, వేడి వేడి భస్మాన్ని శివుడి మీద పడేలా చేసి శివుడికి అభిషేకం చేస్తారు. అత్యద్భుతంగా ఉంటుందండి ఆ భస్మాభిషేకం. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. కొందరికి శరీరం గగుర్పాటుకు కూడా గురవుతుంది. మొత్తం ఆలయం అంతా బూడితో నిండిపోతుంది. ఆ తదనంతరం అర్చనలయ్యాక ఆ విభూతి మనందరికీ నుదుట కొంచెం 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 చొప్పున ఏం చేస్తారనమాట, అంటిస్తూ ఉంటారు. ఇలా నిరంతరం అక్కడ అర్చన జరుగుతూనే ఉంటుంది. ఈ అర్చన కళ్ళారా చూడడం ఒక యోగం. ఈయన ఉజ్జయిని మహారాజు గారు కొడుకు. ఒక్కోసారి మనకు అనుమానం రావచ్చు, ఏమండి రోజు ఎందుకు తెచ్చిపోతారండి అది. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకున్నటువంటి వాడు మాత్రమే అక్కడ శరీరం విడిచిపెట్టాక అతడి శరీరము అక్కడ దహనమై ఆ భస్మము శివుడికి అభిషేకానికి ఉపయోగపడుతుంది. ఎన్ని జన్మల సంస్కారం ఉంటే, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మన శరీర భస్మం చితాభస్మం వెళ్ళి శివుడికి అంకితం అవుతున్నది. ఏదో ఒకనాడు మనందరం శరీరం విడిచిపెట్టక తప్పదు. ఇవాళ కాకపోతే రేపైనా శరీరం విడిచిపెట్టకుండా ఎవడో ఉండడు. కానీ ఈ శరీరం శివుడికి ఉపయోగపడుతుంది. ఎంతోమంది శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరం కుక్కలు తింటున్నాయి, నక్కలు తింటున్నాయి, ఖాళీ బూడిదైపోతుంది, లేదా తీసుకెళ్ళి దీన్ని ఏం చేస్తారు, మట్టిలో కప్పెడతారు. అదొక పెద్ద విశేషం ఉంది. పుట్టాం పెరిగాం చూస్తున్నాం. అలా కాకుండా మన తనువు, మన శరీర భస్మం ఈశ్వరుడికి విభూతి అయ్యింది. ఓ అది యోగం. ఉజ్జయిని మహారాజు గారు పరమశివ భక్తుడు. ఆయన రోజు కొడుకును పిలిచి, కుమార మన అదృష్టవశాత్తు ఉజ్జయినికి మనం మహారాజును అయ్యాం. ఈ అవంతిపుర సామ్రాజ్యం మనది. మనకి పక్కనే రక్షకుడిగా మహాకాళేశ్వరుడు ఉన్నాడు. ఈ మహాకాళేశ్వరుణ్ణి దర్శనం చేసుకో. ఉజ్జయినికి ఇంకోటి ఉంది. ఓ పక్కనేమో మహాకాళేశ్వర లింగం, మరో పక్కన మహాకాళీమాత పీఠం ఉన్నది. శక్తిపీఠం కూడా అది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం మహాకాళీ పీఠం అక్కడే ఉన్నది. ఇటు ఉజ్జయిని మహాకాళి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఇద్దరిని దర్శనం చేసుకో. మహాకాళి దర్శనం వల్ల మూఢో భవతి పండిత, మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు. దానికి ఉదాహరణగా కాళిదాసునే చెప్పుకోవాలి. కాళిదాసు గారు మొదట్లో ఎందుకు పనికిరారు ఒక మూర్ఖుడిగా కొన్ని కథలు ఉన్నాయి. దానికి ఆధారాలు కూడా లేకపోలేదు. ఆయన గఢకాళి దగ్గరికి, ఆ కాళీని మహాకాళి గఢకాళి అని కూడా పిలుస్తారుండే, ఆ కాళీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ అనుగ్రహం, ఆవిడ బీజాక్షరాలు నాలుగు మీద రాసింది. ఆసువుగా అమ్మవారి మీద మహత్తరమైన దండకం రాశాడు ఆయన. ఇంకక్కడి నుంచి కాళిదాసు వంటి కవిలేడు అనే పేరు వచ్చింది. కవింటే కాళిదాసు, కవింటే కాళిదాసు, కవింటే కాళిదాసు అన్నారు జగత్తంతా కూడా. ఆ రోజుల్లో ఆయన్ని కూడా పడగొట్టడానికి చాలామంది చూశారండో. కాళిదాసు గారి కవిత్వానికి జగత్ ప్రసిద్ధి వస్తూ ఉంటే, బోధుడి దగ్గర ఆయనకి పేరు వస్తూ ఉంటే, ఈయన ఎలా అయినా పాడు చేయాలి, ఈయనకి అపకీర్తి తెచ్చి పెట్టాలని కొంతమంది కొమ్మక్కయ్యారు. మహాత్ములకి ముసలాలు పక్కన ఉంటూ ఉంటాయి, వాళ్ళు ఏం చేయలేరు కానీ తాత్కాలికంగా ఏడిపించవచ్చు కదా. ఆ రోజుల్లో కూడా నవరంధ్రాలు టీవీలు ఉన్నాయి, 24 గంటలు చూస్తూ మహాత్ముల్ని కంపు చేసేటటువంటి దరిద్రపు టీవీలు. అందులో కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఆయన ఎలా పడకూడదామో చూశారు. అందులో కవిరాక్షసుడు అని ఉండేవాడు వాడు. ఈ రాక్షసులనే బిరుదులు ఉండే కవులు కొంతమంది ఇప్పుడు ఉన్నారులేండి. బ్రహ్మరాక్షసులు రాగా అని పేర్లుంటాయి. వీళ్ళు పూర్వజన్మ పాపం వల్ల పుట్టినవాడు వీళ్ళు. వీళ్ళకి పుణ్యము పాపము ఉంటాయి కనుక పుణ్యం వల్ల కవిత్వం, పాపం వల్ల రాక్షసత్వం వస్తాయి. అలాగే ఆ రోజుల్లో ఓ కవిరాక్షసుడు అనేవాడు ఉండేవాడు. వాడు ఓ రోజున మహారాజు గారి దగ్గరికి వెళ్ళి భోజన దగ్గరికి రోజు కావాలని చెవి నిలిగొట్టుకుని చెవిలో, మహారాజా కాళిదాసు గారు చేపలు తింటున్నాడండి ఈ మధ్యన అన్నారట. ఒకవేళ ఆయన చేప తింటే వీడికి వచ్చే నష్టమేంటి చెప్పండి? ఆయన చేప తింటేనే పాప తింటేనే ఈ పాపిస్తాడు ఎందుకు? ఆయన కవిత్వం కావాలా? ఆయన ఇంట్లో ఏం తింటాడో కావాలా నీకు? నేను నా ఇంట్లో బజ్జీ తింటే నీకేమిటి, మిరపకాయ బజ్జీ తింటే నీకేమిటి? నేను నా పురాణంలో చెప్పినట్టుగా నా జీవితం పవిత్రంగా భగవంతుడికి అంకితం చేస్తున్నానా లేదా కావాలి. వాడు ఏడింటికి స్నానం చేశాడా, ఎనిమిదింటికి స్నానం చేశాడా, ఏ బట్ట కట్టాడు, ఇవి నీకెందుకు? ఈ శరీరం ఇవాళ ఉండి రేపు పోతుంది, దీనికి కాదు విలువ. ఈ శరీరంలో ఉన్న శక్తిని గ్రహించు. నీకు నచ్చితే ఆయన పురాణం విను, ఆయన చెప్పినట్టుగా నడుచుకో. నీకు నచ్చలేదు పో, నిన్ను ఎవడమన్నాడు? నీకు నచ్చింది కాబట్టి వచ్చావు, దానివల్ల లాభం ఉంది కాబట్టి ఆ అనుగ్రహం పొందడానికి వస్తావు. నచ్చలేదు ఇంట్లో కూర్చుని పిచ్చికాయలు తిని చావు. భగవంతుడి యొక్క కథలు చెప్పేటటువంటి వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కాకుండా వాళ్ళ యొక్క పురాణంలో ఉన్న గొప్ప సారాంశాన్ని గ్రహించండి. అధర్మం చేస్తే అప్పుడు, నిజంగా అధర్మం చేస్తే, మహాపాపం చేస్తే అప్పుడు వాడు విమర్శనార్హుడు అవుతాడు, దుర్విమర్శనార్హుడు అవుతాడు. అందుకే జాతి నపూచో సాధుకి పూచులీజియే జ్ఞాన్ మోళ్ళు కరో తల్లవారిక పడారహందోమ్యాన్ అంటాడు కబీర్దాసు. సాధువు నీ దగ్గరకు వచ్చినప్పుడు సాధువుని జాతి అడక్కు. ఈ సాధువు మనవాడు అవునా కదా. ఇప్పుడు కలియుగంలో సన్యాసులకు కూడా వాడు మనవాడైతే ఆ సన్యాసిని మన ఇంటికి పిలవడం, ఇంటికి రాగానే ఈ సన్యాసి గారి పేరు అడుగుతారు, దాన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట. ఆ చివరి తోకలను బట్టి ఈయన ఎవరు, మన కేష్ట మళ్ళీ మన శాఖ అవునా కదా, ఇవన్నీ తెలుసుకుని మనవాడైతే సన్యాసి గారు మనవాడు, లేకపోతే వాడు సన్యాసి. అయ్యింత దరిద్రం పట్టుకుంది ఏంటండి కలియుగానికి? కాషాయ వస్త్ర మాత్రేణ, కాషాయ వస్త్ర మాత్రేణ యతి పూజ్యో న సంశయ. యతిని కాషాయ వస్త్రం ధరించాడు కాబట్టి వెంటనే ఓ దండం పెట్టి ఆయనలో శక్తి ఉంటే నెత్తికెక్కించుకో, లేకపోతే దూరంగా ఉండు. కానీ అనవసరంగా ఈ సన్యాసి యొక్క జాతి, యతి యొక్క జాతి ఇవేం అడక్కు, వీటి గురించి ఆలోచించకన్నారు. అలా ఆలోచిస్తే వశిష్ఠుడి భార్య దేవకులం అవుతుంది, వ్యాసుడి దేవకులం అవుతుంది, వ్యాసుడి తల్లి బెస్తవాళ్ళ ఆడపడుచు, చేపలు పట్టుకునేటటువంటి దాసిరాజు గారి కూతురు సత్యవతి అక్కడ పెరిగింది, ఆవిడ కొడుకు వ్యాసుడు. కాబట్టి వ్యాసుడిని ఏ కులం అని అడుగుతూ పిచ్చాళ్ళగా. మహాత్ములకి కులం ఏమిటండి? నాకు కులం ఏమిటి? నేను మీ అందరమేండి. నేను మీలో ఎవరుంటే వాళ్ళ కులమే అనుకోండి. అది కాసేపు మేము రాజులు అనుకుంటే మా క్షత్రియుడు అనుకోండి, బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణ కులం అనుకోండి, లేదా ఇంకొకళ్ళు ఉంటే రెడ్డి గారు ఉంటే మా రాజారెడ్డి గారికి రాజారెడ్డి గారి కులమే అనుకోండి, లేదా కాకులు అయితే కాకుల కులం అనుకోండి. అందరి కులం, గురువు గారు ఎవరి కులం కాదు. ఎందుకంటే గురువు అంటే సర్వతోముఖుడు కనుక వీడికి ప్రత్యేక కులం అంటూ ఉండదు. అలా కులం ఇక్కడ కూడా చూస్తే వాడి కర్మయోగం. ఇప్పుడు కృష్ణుడు ఇదే కులం అని చెప్తావు నువ్వు, అంటే యాదవ వంశంలో పుట్టాడు కాబట్టి యాదవుడు అలా అనుకుంటే మిగతా వాళ్ళందరికీ ఏమైపోతాడైనా? మనకి పరమాత్మ ఆయన, ఎంత పిచ్చివాళ్ళ మనం, భగవంతుడికి కులాన్ని ఆపాదిస్తాం. ఇది బ్రిటిష్ వాళ్ళు అంత పూర్వం తురకాళ్ళు పడిన కుట్ర, అంత పూర్వం లేవు ఇవి కర్మ. నిజంగా అవే ఉంటే ద్వారకా నగరంలో ఎక్కడికి వెళ్ళినా బ్రాహ్మణులు వెళ్ళినా ఆయన పాదాలే పట్టుకున్నారు, ఇంకోటి వెళ్ళినా ఆయన పాదాలే పట్టుకున్నారు. అవునా? సత్యసాయిబాబా వారిని ఎవరినో కులం అడిగారో వెళ్ళారు, వేద పండితులు ఆయన కాళ్ళకి నమస్కరించారా లేదా? జ్ఞానులు అలాంటి పిచ్చి పనులు చేయరు. మనని ఎలా పాడు చేయాలా అని భావించి మొదట్లోనేమో ఈ మొఘలాయిలు తురకాళ్ళు వీళ్ళు, తదనంతరం 300 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మన జాతిని నాశనం చేశారు. ఇందులోంచి మనం బయటపడలేకపోతున్నాం. ఇతర మతంలోకి వెళ్ళాక వాడు మనవాడైతే ఏమిటండి వాడికి ఉపయోగం? ఎవడన్నా నా చుట్టం ఉన్నాడు, వాడు వెళ్ళే కిరస్థానం అయ్యాడు, ఇంకవాడు నా చుట్టం అవుతాడు వాడు, వాడు కిరస్థానం పీరుగా. వాడు వెళ్ళి ఇంకో మతంలోకి తురకపతంలోకి వెళ్ళాడు, వాడు నావాడు ఎలా వాడు, వాడు తురకాడు. కాబట్టి మనవాడంటే ఎవరు? మీరందరూ నావాళ్ళు అనమాట. జయకుమార్ గారు నా చుట్టం, ఈయన నా చుట్టం, ఈ ఋషి నా చుట్టం, ఆ పక్కనున్న ఆయన నా చుట్టం, అందరూ నా చుట్టాలి. నాది వసుధైక కుటుంబకం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. అందరి మీద ప్రేమ కలిగిన జ్ఞానులకి ఈ ప్రపంచం కుటుంబం అవుతుంది. ధర్మం కోసం నిలబడేవాడికి ఈ జగత్తే, ఈ భూమియే ఒక కుటుంబం అన్నమాట. అందువల్ల మహాత్ముల యొక్క చరిత్రల గురించి ఆలోచించదు. వాళ్ళ దగ్గర ఎన్నో శక్తులు ఉంటాయి, వాళ్ళకి చరిత్ర ఏంటి? ఒకేసారి 16,000 మందిని పెళ్లి చేసుకున్న కృష్ణుడిని నువ్వేం విమర్శిస్తావు? ఆయన శక్తి వేరు, దత్తాత్రేయుడు శ్మశానంలో శవాల మధ్యలో అన్నం వడ్డుకు తిన్నాడు. ఆయన శక్తి వేరు. ఆయన శవాన్ని, ఇటు మనిషిని, రెండింటినీ సమానంగా చూడగలడు. నువ్వు శవాన్ని చూస్తే వెళ్ళిపోతావు, మనిషి దగ్గర ఉండగలుగుతావు. అందులో కాళిదాసు గొప్పతనం తెలియని మూర్ఖులు, అందులో కవిరాక్షసుడని ఒక క్షుద్రుడు, వాడికి నెత్తి మీద ఒట్టుకోకూడదు ఉండేది కాదు. వాడు వెళ్ళి భోజ మహారాజా చేపలు తింటున్నాడు అన్నట్ట. భోజుడు నవ్వాడు. భోజుడికి తెలుసుగా కాళిదాసు గొప్పతనం, ఆయన చేప తిన్న ఒకటే, ఆయన చేప మీద ఉన్న ఒకటే అని తెలుసు. పట్టించుకోలేదు. రోజు చెప్పగా చెప్పగా విసిగెత్తిపోయే రోజునైనా కాళిదాసు గారు చేపలు తింటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తీసుకురండి, అప్పుడు శిక్షిస్తాను, అనవసరంగా అభాండం వేశారా, కొండతో మీ మొహం మండిస్తానన్నాడు ఆయన. అనగానే వీళ్ళు మాట అంటేనే సరే, కానీ ఇప్పుడు కాళిదాసుని ఎలాగ పట్టుకోవడం? కాళిదాస్ ఇంట్లో సీసీ కెమెరా పెట్టినా ఆయనకి దొరకండి ఎవడికిని. అందుకని ఎలాగైనా సరే ఈయన పట్టుకుందాం అనుకున్నారు. ఇది కాళిదాసు గారికి తెలిసింది. ఓహో, కవిరాక్షసుల, మీరంతా కలిసి భోజరాజు గారి దగ్గర నా మీద అభాండాలు వేసి నేరాలు చెప్పి మీ మెరవెచ్చులు పొందాలనుకుంటున్నారు, భోజుడి దగ్గర నుంచి నన్ను దూరం చెయ్యాలనుకుంటున్నారు కదా, సరే మీ సంగతి చూద్దాం అనుకుని కావాలని ఈ జనమంతా చూస్తుండగా శనివారం మార్కెట్కి వెళ్ళాడు. ఆదివారం నాడు మార్కెట్కి వెళ్ళేవారు కదా పూర్వం. ఆదివారం నాడు మద్యం, మాంసం, మత్స్యం ఈ మూడు తిన్నవాడు రాబోయే జన్మల్లో కుష్ఠరోగ్రస్తుడిగా పుడతాడు. కుష్ఠరోగం వచ్చి లెప్రసీ పేషెంట్ అయిపోయి వేళ్ళు ఊడిపోతాయి. ఆమిషం అంటే మాంసము, మద్యపానము ఈ రెండు పొరపాటును కూడా ఆదివారం మరికరా. తలంటుకోవడం, నెత్తికి నూనె రాసుకుని తలంటుకోవడము, మద్యపానం చేయడం, మాంసం తినడం, మత్స్యం తథా చేపలు తినడం, ఇవి చేసిన పాపాత్ముడికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకని పూర్వకాలంలో శనివారం తినేవారు తినేవాళ్ళు. ఇప్పుడేం చేశారు, ఈ ఆదివారం పెట్టారు. ఇది ఎవరు పెట్టారు? బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఆదివారం నాడు కనుక వీళ్ళ చేత మాంసం తినిపించి మద్యం తాగిస్తే వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు క్రిస్తానంలోకి వచ్చేయాలి. ఇదన్నమాట బ్రిటిష్ వాళ్ళు ఈ ఆదివారం సెలవులు పెట్టారు. మనకి ఆదివారం సెలవులు లేవు. పూర్వం శుక్రవారం, శనివారం ఇచ్చేవారు సెలవులు. ఇప్పుడు ఈ దరిద్రులు పట్టుకెళ్ళి అలా పెట్టారు. దాంతో మన వాళ్ళందరూ ఇందులో పడిపోయి ఆదివారం వచ్చిందంటే చాలు ఎండ్రేలు ఎండ్రేలు అనుకునేయటం, చేపలు తీసుకెళ్ళేమో బండరాయి మీద బర్ర బర్ర నరగ తీసేయటం, తెగ తాగేయడం, ఇంకా అక్కడి నుంచి ఆ మాంసం కొట్టాడి దగ్గర, తొరకాడి దగ్గర పటపటపటపట కొట్టి ముక్కలు ముక్కలు చేసి పట్టుకొచ్చిన మాంసం తినేసి తద్వారా పాడైపోతున్నాం. అంతగా తినదలిస్తే శనివారం తినాలి. అంతగా తలంటుకోవాలంటే తలంటుకు శనివారం మంచిది, ఆదివారం తలంటుకోకూడదు. తెగ తాగాలనిపించింది అనుకోండి, శుభ్రంగా ఫుల్గా గుచ్చేసుకో శనివారం. అంటే కార్తీక మాసం ఎలాగో పుచ్చుకోవట్లేదు ఎక్కువ మంది పుణ్యాత్ములు. కొందరు రహస్యంగా పుచ్చుకుంటారు, కొంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఉపవాసం, ఇంటికి వెళ్ళిన తర్వాత గటికవాసం. అందువల్ల ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, మనల్ని ఎన్ని రకాలుగా పొడి చేయాలని అలా చేశారు. ఆ రోజుల్లో కాళిదాసు గారు శనివారం వెళ్ళి చేపలు తింటున్నాడు కాళిదాసు అని భోజరాజు గారికి చెప్పారుగా ఈ దుర్మార్గులు. అందుకని కావాలని చేపల మార్కెట్కి వెళ్ళి, ఫిష్ మార్కెట్కి వెళ్ళాడు. చేపల చెరువులు, పెద్ద పెద్ద చెరువులు ఉన్న చోటుకి వెళ్ళి ఎంత చేప అమ్మండి అన్నట్ట. వాళ్ళు ఎగాదిగా తీసి, ఏం కలికాలం ఇది, కాళిదాసు మహాకవి గారు నిజంగానే చేపను కొంటున్నాడే అని ఓ తాటాకు చేపలో ఈ చేప కట్టారు. ఈ తాటాకి చేపకి ఏమిటో తెలియదు, కానీ కొంతమంది తాటాకులు చుట్టారు దాన్ని. మరి తాటాకులు చుట్టాక ఇంటికి పట్టుకొచ్చాక అది పోపెట్టకుండా తినేచ్చేమో ఏమిటో తెలియదు. కానీ చక్కని పచ్చి తాటాకులో ఈ తల తోక కనబడేటట్టుగా చేపని చుట్టి ఆయనకి ఇవ్వగానే చంకన పెట్టుకుని డబ్బులు ఇచ్చేసి అక్కడే తిరగడం మొదలెట్టాడు కావాలని. కదలకుండా నిజంగా దొంగడైతే రహస్యంగా కొనుక్కొని ఇంట్లోకి తిరేస్తాడు. ఈయన కావాలని కొన్నాడు కదా, అటు ఇటు రెండు మూడు సార్లు తిరుగుతూ ముఖ్యంగా కవిరాక్షసులు వారి కంట్లో పడేలా కనపడ్డాడు. కవిరాక్షసుడి కంట పడింది దృశ్యం ఆయనకు అర్థమైపోయింది. నాకు ఆ దేవుడి అనుగ్రహం ఉంది, అందుకే ఈ దుర్మార్గుడు బలే దొరికాడు నాకు. కాళిదాసు చేపలు తింటున్నాడు మహారాజా అని రాజుగారికి చెబితే రాజుగారు నా మాట వినలేదు. వాడిని పట్టుకుని దొంగని నాకు అప్పగించు అన్నాడు రాజుగారు. వీడు బలే దొరికాడు. దీన్ని బట్టి మేము వేసింది అభాండం కాదనమాట. అబ్బా, కాళిదాసు గారు వీలున్నప్పుడు అలా చేపలు తింటున్నాడు అనమాట, అందుకే వచ్చిన కొంచెం నిగనిగలా ఆడిపోతున్నాడు అనుకుని వెంటనే పరుగు పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా మహారాజా మీరు తక్షణం చేపల మార్కెట్కు రావాలండి, ఇప్పుడు అక్కడే ఉన్నాడు కాళిదాసు, ఆలస్యం అయితే ఇంటికి పోతాడు, అయినా పర్వాలేదు ఇంటికైనా పెడదాం, ఇంటికి వెళ్ళాక దాన్ని కొయ్యడం అంత తేలికేంటి, ఆ బూడిది రాసి బండరాయి మీద బర్ర బర్ర అని అరగదీసి ఆ తర్వాత కత్తి పెడతా ఇలా అలా అయ్యి బాబోయ్ చేపలు శుభ్రం చేయడం ఎంత కష్టమో నేను కళ్ళారా చూసేవాడిని చిన్నప్పుడు. మా ఊళ్ళో అందరూ ఈ చేపల గాళ్ళే. అందుకని ఆ రోజుల్లో శుభ్రంగా వాళ్ళు కోస్తూ ఉంటే అవేమో గిలగిలగల కొట్టేసుకుంటూ ఉంటే భలే కొట్టుకుంటుంది అనేవారనమాట. ఆ కొట్టుకుంటున్న దాన్ని ఒక్కొక్క ఆవిడ పడి కాలుతో తొక్కు తొక్కి దాన్ని కదలకుండా చేసేది. వాడేమో ఆ గణపురం అనే ఒక ఊళ్ళో కొంతకాలం ఉన్నాం కదా, కోడిని అలా పట్టుకుని అని ఒక రెమ్మ కోసేవాడు అంటే వీడి దుంపతేగా చేపలు అలా కోసేయచ్చని నాకు అప్పుడు అర్థమైంది. కోడిని అలా కోసేయచ్చని తెలిసింది. అప్పటిదాకా నాకు ఇంట్లో వంకాయ కోయడానికి భయం వేసేది. అలా కోసి పారేస్తే ఆ తలకాయ అలా పక్కన పారేస్తే ఈ కోడి కదులుతూ ఉంటే పటపటపట కొట్టుకుంటూ ఉంటే దాని మీద కాలేసి తొక్కు తొక్కేవాడు, రక్తం కారేదాకా ఉండి అప్పుడు ఆ ఏకలు బీగేసేవారు. మరి కొంతమంది ఏం చేసేవారు, ఈ బతికున్న కోడిని బాగా నీళ్లు మరగబెట్టి 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 ఉడుకుతూ ఉంటే అందులో బుడుగును ఉంచేసేవారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, ఈ పాపాలన్నీ ఒక్క దెబ్బకి చంపితే కొంతవరకే పాపం, పాపం దాన్ని ఉడుకుతున్న నీళ్లలో బతికున్న దాన్ని అలా ఉంచేస్తే అది గిలగిల కొట్టు కొట్టుకుని మహాబాధ పడితే యమధర్మరాజు గారు రేపొద్దు నేను కుంభీపాకంలో వేడి మరి క్రూరంగా చంపకూడదు. తిండి తినాలి, తప్పనిసరి పరిస్థితుల్లో చంపడం తప్పైనా ఒకవేళ చంపవలసి వస్తే క్షణంలో ప్రాణం పోయేలా చేయాలట. అత్యంత క్రూరంగా ఎవరిని చంపకూడదు. దాన్ని పట్టుకుని మెల్లగా కొంచెం 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 ఆ కత్తిపేట మీద కర్ర కర్రను కోసేస్తే అది కొంచెం కొంచెం గిలగిల్లాడి కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఆ పాపం ఉసురు కాదురా మరి. అందుకే కాళ్ళు విరిగి యాక్సిడెంట్ అయిపోవడం, మోకాళ్ళు పనిచేయకపోవడం ఇవన్నీ ఏంటని ఉన్నారు. నా కాళ్ళు పనిచేయట్లేదంటే ఎందుకు పనిచేస్తాయి, ఎన్ని చేపలు కోసావో నువ్వు. నేనల్లా ఇవన్నీ పురాణాల్లో చెప్పిన వాడు, నా మీద పడకండి. ఇట్స్ నాట్ మై ఓన్ ఒపీనియన్. ఇది వేదభ్యాసులో చెప్పారు, చెప్పాలి కాబట్టి చెబుతారు. వెళ్ళిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేను తింటే తప్ప అంటే నేను తింటే తప్ప నేను చెప్పాను, అందులో ఉన్నది చెప్పాను. అది తప్ప ఒప్ప మన సంగతి మనం చూసుకుందాం. కాబట్టి అత్యావశ్యక స్థితిలో హింస తప్పదు కనుక, భోజనం కోసం చెయ్యాలి కనుక తక్షణం ప్రాణం పోయేలా చేసేస్తే అప్పుడు వాటికి మనకి కూడా ఎక్కువ బాధ ఉండదట. అప్పుడు అది ఎక్కువ పాపం కాదన్నారు, దోషం తక్కువ దోషం అవుతుందట. సరే ఇవన్నీ నాకు ఎందుకు కానీ ఆయన ఇంటి దగ్గర కోసుకునే లోపు మీరు పట్టుకోండి మహారాజా అనగా వెంటనే భోజరాజు గారు, కాళిదాసు గారు నిజంగా చేపతో కనపడితే సరే సరే, మీరు అసత్యమాడినట్టు తెలిసిందా ఆయనకి వేసే శిక్ష మీకేస్తాను జాగ్రత్త అని బెదిరించి ఆ పడంగా వాళ్లతో బయలుదేరి వచ్చాడు. కాళిదాసు అప్పటికి ఇంకా మార్కెట్లోనే ఉన్నట్ట, చేపల సంత బజార్లోనే ఉన్నాడు తప్ప ఇంటికి వెళ్ళలేదు. ఎందుకని కావాలని దొరకడం కోసం ఆయన అక్కడ ఉన్నాడు కనుక. ఇప్పుడు భోజ మహారాజు గారు వచ్చారు, ఎదురుగుండా కాళిదాస్ గారు కావాలని సంకలో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉండడం కనపడింది. ఇదేదో కాళిదాసు గారు ఆడుతున్న నాటకం అని అర్థమైపోయింది దానికి. కాళిదాసు గారు నాటకం ఆడుతున్నాడు, వీళ్ళకి ఏదో గుణపాఠం చెబుతాడు అనుకుని ఏమి ఎరగనట్టుగా వచ్చి కవి కిమిదం అన్నాడు. ఇదేమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన చేప అనొచ్చగా చేపల్లా, ఇదం రామాయణ మహాగ్రంథం అన్నాడు. రామాయణ మహాగ్రంథం అనగానే బోధుడు చుట్టుపక్కల వాళ్ళు బుర్రలా గోక్కున్నారు. తక్కిన వాళ్ళకంటే కిరీటం లేదు కనుక బుర్ర గోక్కున్నారు. బోధులు వారు కిరీటం తీసి మరీ బుర్ర గోకారు. ఆ తోకలో తోకిలా బయటకు వస్తుందన్నమాట. చేప చాలా పెద్దది, తోకిలా ఉంది, తోకకి నీళ్లు కూడా కారుతున్నాయి. అప్పుడు ఆయన, మరి ఎందుకు తాటాకులో కట్టావంటే తాళపత్ర గ్రంథాలు కదండి అందుకని తాటాకులో కట్టాను అన్నాడు. ఈ వేళ్లాడుతున్నది బయటికి ఏమిటి, అదేదో చేప తోకలో ఉందంటే తోక కాదండి రామాయణ గ్రంథానికి చివరన పూర్వం చూసారా, ఇక్కడ చెబితే కానీ మీకు అర్థం కాదు. తాళపత్రాలంటే ఇలాగ కాగితాల్లో ఉండవు, తాటాకులు. ఆకులకి చివరిన ఏం చేస్తారు, వాటి చిల్లులు పొడుస్తారు ఇటు ఇటు. ఆ చిల్లులోంచో తాడు తీసి దాన్ని ఏం చేస్తారు, కడతారు ఊడిపోకుండా. అందుకని తాళపత్రాల యొక్క చిల్లులకి ఓ తాడు తగిలిస్తారు అటు ఇటు. ఈయన చిల్లండి, ఆ చిల్లులకి తగిలించిన తాడండి అన్నాడు. ఇది చేప తోకని. ఓహో, తాళపత్ర గ్రంథం ఇలా కట్టచ్చని, ఈ తాళపత్రాలకి చిల్లులు ఉంటాయని, చిల్లుల్లోంచి తాడు కూడా లాగచ్చని, ఇలా ఉంటుందని ఇప్పుడు నాకు అర్థమైంది. బాగానే ఉంది కానీ నీళ్లు కారుతున్నాయి ఏమిటి రామాయణంలోంచి అన్నాడు ఆయన. రామాయణ గ్రంథంట, అదేమో తాటాకులో ఉందిటే, దానికి చివరేమో ఆ తాటాకులకి చిల్లు పొడిచారట, ఆ చిల్లుకి తాడు తగిలించారట, ఆ తాడు టీ తోక. బాగానే ఉంది రామాయణాన్ని ఒప్పుకుంటారు కానీ మీరు నీళ్ళు ఏమిటి అన్నాడు. చేప తోక దగ్గర నుంచి నీళ్లు కొంచెం 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 కారుతున్నాయి, ఒక డ్రాప్స్ ఈ నీళ్ళు ఏమిటంటే ఏం చెప్పమంటారండి? సీతాదేవి యొక్క కష్టాలు చూచి భక్తులంతా అయోధ్యానగర వాసులంతా ఏడ్చారండి. ఆ ఏడుపు ఎప్పటికీ గ్రంథంలోంచి చుక్కలు చుక్కలుగా కింద కారుతున్నాయండి అన్నాడు ఆయన. అబ్బా, ఆనాటి సీతాదేవి కష్టాన్ని చూచి ఏడ్చిన భక్తుల కన్నీళ్లు ఇంకా గ్రంథంలోంచి, అది కూడా గ్రంథం చివర ఉన్న కట్ట దగ్గర ఉన్న తాడులోంచి కారుతున్నాయా? అయితే నాకు ఆ గ్రంథం చూడాలని ఉంది, ఏదొక్కసారి గ్రంథం చూపించు అన్నాడు బోధుడు. వెంటనే ఆయన జాయ్ మహాకాళి అని ఆ కట్టల ఎప్పగానే లోపల చేప లేదు, పాప లేదు, చాప లేదు, రామాయణ గ్రంథం ప్రత్యక్షమైపోయింది. అది కాళిదాసుకున్న వాక్శుద్ధి అంటే. ఆయన చేపను చూపించి రామాయణం అంటే రామాయణం అవుతుంది. గురువులు మహిమండి, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరా? ఎల్లవేళలా చూపించమని కాదు అక్కడ, కానీ వాళ్ళు పాపాలలో నుంచి పుణ్యాన్ని సృష్టించగలరు, భయంకరమైన వస్తువుల్లోంచి ఉత్తమ వస్తువులు సృష్టించగలరు, అత్యంత తీవ్రమైన కష్టాలలో ఉన్నవాడిని ఆ కష్టాలు తొలగించి మహాత్ముల్ని చేయగలరు. మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ కాళిదాసు గారు తలుచుకున్నంత మాత్రం చేతన చేప కూడా రామాయణ గ్రంథంగా అయ్యిందంటే దానికి గల మహాకారణం ఆయన ఉపాసించిన మహాకాళి, ఆ కాళీ కటాక్షం. ఆయన అంత మహామహిమ అన్వితుడయ్యాడు. కాళిదాసుకి మహిమనిచ్చిన, శక్తులిచ్చిన మహాకాళీ పీఠం అక్కడే ఉన్నది. కాబట్టి అటు కాళిదాసు లాంటి ఎంతోమంది కవులయ్యారు. అంతఃపురం ఇదంటే ఇంకా ప్రాచీన కాలం కథ అనుకోండి. కాళిదాసు కలియుగం వాడు. అంతఃపురం కృతయుగంలో ఎంతమంది మహానుభావులు ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి, మహాకాళిని ఉపాసించారో లెక్కలేదు, జమాలేదు. యుగ యుగములుగా ఎంతోమంది మహాకాళేశ్వరుణ్ణి పూజించారు, అమ్మని పూజించారు, యహం పొందారు, పరం పొందారు, చివరికి తరించారు. ఆ అన్ని జ్యోతిర్లింగాల శక్తిని ఆవాహన చేసి ఇక్కడ మనం పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించబోతున్నాం మన ప్రణవపీఠంలో. అదనమాట ఇప్పుడు మనకి నిర్మాణం జరుగుతున్నది అపూర్వ రీతిలో ఈ పక్క స్థలంలో. మనందరం ఇప్పుడు ఉజ్జయిని వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లేదు, కొందరికి ధనం లేదు, కొందరికి ఓపిక లేదు, ఈ రెండు ఉన్న పిసిని గుట్టుతనం ఉండి అసలు వెళ్ళలేరు కొంతమంది, ఇలా ఏదో కారణం చేత వెళ్ళలేరు. ఇలా జ్యోతిర్లింగాలకు వెళ్ళలేని వాళ్ళకి జ్యోతిర్లింగములకు ఒకేసారి వెళ్ళిన పుణ్యం తెప్పించడం కోసమే ఇంత నేను ఇష్టపడి కష్టపడుతున్నాను కూడా ఇష్టపడి చేస్తున్నాను అన్నమాట. ఆ లింగం శీఘ్రకాలంలో ప్రతిష్టకు నోచుకుంటుంది. దానికోసం బయట కనపడుతున్న పెద్ద పెద్ద చిప్స్, సిమెంట్ బస్తాలు అన్నీ వచ్చాయి. ఐరన్ కూడా వచ్చాక పని మొదలవుతుంది. మూడొంతులు భగవంతుడు అనుగ్రహిస్తే శివరాత్రికే ఆ లింగం వస్తుంది అనుకుందాం మరి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఉజ్జయిని మహారాజు గారి తన కుమారుడు సుగుణాకరుడికి ఈ ఉజ్జయిని మహిమ చెప్పి మహాకాళేశ్వరుడు ఉన్నాడు మనకి, మహాకాళి ఉన్నది, ఇటు మహాకాళేశ్వరుణ్ణి పూజించు, కాళిని పూజించు, అప్పుడప్పుడు అభిషేకం చెయ్యి, ఈ రాజ్యానికి కాబోయే రాజువు నువ్వు, ప్రస్తుతానికి యువరాజు వెళ్ళు అంటే శివుడు లేడు, భవుడు లేడు, ఈ లింగాల మీద ఇంత బూడిద వేయడం వల్ల, లింగం మీద ఇన్ని నీళ్లు పోసి అభిషేకం చేయటం వల్ల ఏం లాభం వస్తుంది, రాతి విగ్రహములకు దండం పెట్టడం వ్యర్థం అన్నాడు. ఇది ఒక రకమైన నాస్తికవాదం. భగవంతుడు గుళ్ళోనే ఉన్నాడా, సర్వాంతర్యామి అంటాడు ఒకడు. సర్వాంతర్యామి నువ్వెక్కడ చూడగలవు నీ ముఖానికి? అందుకని గుళ్ళు పెట్టారు. గుడిలో ఆ భగవంతుని శక్తిని ఆవాహన చేసి ప్రతిష్ఠ చేసి పెట్టారు. పెడితే ఈ గుళ్ళోకి వచ్చినప్పుడు సర్వాంతర్యామి ఇందులోంచి దర్శనమిస్తాడు. ఎలక్ట్రిసిటీ అంతా ఉందండి, అంతా ఉంటే ఎలక్ట్రిసిటీని మనం పొందగలమా? ఒకసారి ఆలోచించండి. శక్తి ఎక్కడ లేదు, శక్తి అన్ని చోట్ల ఉంది. కానీ ఈ శక్తిని ఏం చేయాలి? ఓ ట్రాన్స్ఫార్మర్లోకి లాగి అక్కడి నుంచి ఇలా స్తంభాలు వేసి తీగలు పెట్టి తీగ ద్వారా కదా ఈ లైట్లోకో ఈ కెమెరాలోకో పెడుతున్నాం. అదే ఈ కెమెరా లేకపోతే ఇందులోకి విద్యుత్ శక్తి ఎలా పెడుతుంది? తీగ లేకపోతే ఇక్కడికి విద్యుత్ ఎలా వస్తుంది? తీగ ఉండి, స్విచ్ ఉండి, అన్నీ ఉన్నప్పటికీ ఈ బల్బు లేకపోతే ఎలా వెలుగుతుంది? అవునా? అంటే శక్తిని పొందడానికి, గ్రహించడానికి కొన్ని పరికరాలు అవసరం. వెలగడానికి దీపం అవసరం, మాట వినబడడానికి మైక్ అవసరం, లైవ్ ఇవ్వడానికి కెమెరా అవసరం, దానికి టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీ అంతా మరి అదే శక్తి అంటే. ఇది రావాలంటే ఆ ఈశ్వరుణ్ణి మనలోకి ఆవాహన చెయ్యాలి. అలాగే భగవంతుడు అంతటా ఉన్నా ఆయనని ఒక చోటకి రప్పించి ఆయనకు ఒక రూపము కల్పించి ఆయన దర్శనం చేసుకుని తరించడం కోసం ఆలయము, ఆలయంలో విగ్రహాలు, లింగములు ప్రతిష్ఠించారు. ఇదనమాట భగవంతుడి గుడి కట్టడం వెనక అతను అంతరార్థం. ఈ గుడిలోకి ఓ యంత్రం పెట్టి ఓ లింగమో విగ్రహమో ఏదో ఒకటి పెట్టి ఆవాహన చేయగానే ఈ శివుడైతే శివుడు వచ్చి కూర్చుంటాడు, విష్ణువు అయితే విష్ణువు వచ్చి కూర్చుంటాడు, అమ్మ అయితే అమ్మ వచ్చి అందులో కూర్చుంటుంది. భగవంతుడు ఎక్కడ లేడనే వాటికి ఇదన్నమాట అంతరార్థం. నేను మా ఇల్లు ఉందండి, మా ఇంట్లో అంతటా ఉంటే మీకు ఎలా దర్శనమిస్తాను, అందుకని నేను మీకు కనపడాలంటే కాసేపు ఏం చేయాలి, ఈ 2 గంటలు ఓ ఆసనం మీద నేను కూర్చోవాలి, కూర్చుంటే నన్ను మీరు చూస్తారు. గురువుగారు ఎక్కడ లేరండి, ఇల్లంతా అయిందేనండి, అంతటా ఉంటాడండి అంటే అంతటా ఉంటే నేను మీకు ఎలా దర్శనమిస్తాను, కాబట్టి నేను కూడా ఓ చోట వచ్చి కూర్చుంటేనే మీకు కనపడతాను. అలాగే భగవంతుడు కూడా ఒక ప్రాంతంలో కొంత తన శక్తిని కేంద్రీకరిస్తాడు. ఆ కేంద్రీకరించేటప్పుడు కొన్ని ఆలయాల్లో తక్కువ శక్తి ఉంచుతాడు, కొన్ని ఆలయాల్లో ఎక్కువ శక్తి, మిక్కిలి శక్తి ఉంచుతాడు. కాశీ లాంటి చోట శక్తి ఎక్కువగా ఉంటుంది, మహాశక్తి ఉంటుంది. ఇటువంటి ఆలయాల్లో అక్కడతో పోలిస్తే కొంత శక్తి తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి తమంత తాము వచ్చిన జ్యోతిర్లింగాలు, ఇవి ప్రతిష్ఠింపబడిన లింగాలు కనుక. అందువల్ల ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడు అంతటా నిండి ఉన్నా గుణరూపకర్మములు లేనివాడైనా మన కోసం గుణరూపకర్మములు కలిగినట్టుగా దిగొస్తాడు. ఈ విషయం మర్చిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళక్కర్లా అని ఒకడు, అసలు ప్రదక్షిణే వద్దు దేవుడికి అని ఒకడు, అసలు దీక్షలొద్దు, భవానీ దీక్ష అక్కర్లేదట, అయ్యప్ప దీక్ష అక్కర్లేదు, ఏ దీక్ష అక్కర్లేదు అని ఒక మూర్ఖుడు. మరి ఇంకెందుకు, ఏమక్కర్లేనప్పుడు వాడికి తిండి ఒకటి కావాలి, తిండి తినేసి పడుకోవడం ఒకటి కావాలా, వాడు ఉపన్యాసం వద్దని చెప్పండి అలాంటి వాడిని, లా గోప మీద ఒట్టించుకోండి అలాంటి వాడికి, పిచ్చివాగుడు అక్క మీద ఎప్పుడు ఈ దీక్షలను విమర్శించకు, ఈ ఆలయాలను విమర్శించకు అని అలాంటి వాడు ఎప్పుడన్నా వాగితే నోటి మీద ఒట్టించుకోండి, లేదా వాడిని బహిష్కరించండి సామాజికంగా. శాస్త్రములలో చెప్పబడిన ఈ ప్రదక్షిణాదులు, ఆలయములు, అర్చనలు, అభిషేకాలు, దీక్షలు, వీటిని తిరస్కరించే నీచులు పరమనీచులు వాళ్ళు, నికృష్టులు వాళ్ళు. వాళ్ళ ముఖం మలం విసర్జించినట్టుగా చూడకుండా విసర్జించి పోమన్నారు, వాళ్ళ ముఖం చూడకూడదు మహాపాపం అనమాట. అది మహాపాపం, అది ధర్మానికి విరుద్ధంగా విడితే ఎవడైనా నశించిపోతాడు, ఎంత గొప్పవాడైనా ధర్మానికి విరుద్ధంగా విడితే నశిస్తాడు. ఈ మూడు కూడా, సుగుణాకరుడు కూడా అలాగే, ఏ దేవుడు సర్వాంతర్యం, ఈ గుళ్ళోకి వీడు అభిషేకం చేయాలా, విభూతి వేస్తే ఏమిటి, వేయకపోతే నష్టం ఏమిటి, లేకపోతే పాలు ఎందుకు పోయాలి, ఆ పాలు ఎవడ పొట్టలోనో పోయకూడదా, ఈ అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆవిడకి నైవేద్యం ఎందుకు పెట్టాలి, ఇలా వితండవాదం చేసి గుళ్ళోకి వెళ్ళలేదు, ప్రదక్షిణలు చెయ్యలేదు. అత్యంత పవిత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగమును ఒక్కనాడు పూజించలేదు, ఒక్కనాడు నివేదన చెయ్యలేదు, ఒక్కనాడు ప్రదక్షిణ చెయ్యలేదు, కడకొక్క నీటి చుక్క పోయలేదు, అసలు దర్శనమే చెయ్యలేదు, మహాకాళి మాతనే చూడలేదు, నోటికొచ్చినట్టు ఆగాడు. ఇలా ఉండగా వాడికి హఠాత్తుగా 3 రోజులు 4 రోజులు కళ వచ్చింది. ఆ కళలో రాత్రి వాడు నిద్రపోతూ ఉండగా ఓ సుందరీమణి దగ్గరికి వెళ్ళడం, ఆవిడ ఉంగరం తాను స్వీకరించి తన ఉంగరం ఆవిడికి పెట్టినట్టు కళ వచ్చిందిట. ఆహా, పరమసుందరి నాకు భార్య అయిందని వాడు సంతోషించినంతసేపట్లో కళ మాయమైపోయేది. అంటే అమ్మవారు ఏం చేసింది, అయ్యవారు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మహాకాళి కలిసి వీడు పూర్వజన్మలో కొంత పుణ్యం చేసినా ఈ జన్మలో నాస్తికుడు అవుతున్నాడు, వీడు బాగు చెయ్యాలి, అందుకని ఇటు సుభద్ర నాస్తికవాదం చేసిందని చెప్పుకున్నాం కానీ ఇటు వీడు చేశాడు, అందుకని ఇద్దరికి స్వప్నం లాంటి ఒక అవస్థ కల్పించి అందులో వివాహం అయ్యేలా చేశారు, ఉంగరాలు మార్చుకునేలా చేశారు ఆది దంపతులు. ఆ తదనంతరం ఇద్దరిని మళ్ళీ విడదీశారు. ఈ సుగుణాకరుడు వివాహానంతరం వేలుగు చూసుకుంటే ఉంగరం ఉన్నది, సుభద్ర అనే అక్షరములున్న ఉంగరం కనపడింది. ఓహో, దీనిని బట్టి నేను పొందినది స్వప్నం కాదు, నిజమే, కలవలే అనిపిస్తోంది, కానీ కల కాదు, ఎలలో జరిగిందది, అది స్వప్నంలా కనపడుతున్న అస్వప్నమే అనుకున్నాడు. అనుకుని అక్కడి నుంచి వాడికి వికారం పుట్టింది, పరమసుందరిమణి భార్య అయింది, దూరం అయిపోయింది ఎప్పుడు, అందుకని అయ్యో సుందరి నువ్వు ఎవరివి, ఏమైపోయావు అనుకున్నట్ట. ఇంతలో ఒకరోజున అక్కడికి ఒక జంగమదేవరు వచ్చాడు, రాజభవనం ముందు నిలబడి భిక్షాందేహి అన్నాడు. అసలే వీడు మొదటి నుంచి నాస్తికవాదం చేస్తున్నాడు, ఆ నాస్తికవాదానికి తోడు ఇప్పుడు కళ్ళలో సుందరీమణి కనపడింది. ఇటు నాస్తికవాదం, ఇటు సుందరి ధ్యానంలో ఉన్న వీడు ఎవడవరా నీచుడా, జంగమదేవర వేషం వేసుకుని భిక్షాటన చేయడానికి సిగ్గులేదా, ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతని ధనానికి వాడుకుంటున్నాడు, ఏమిటా బూడిద, ఏమిటా సోలం, ఎందుకు ఆ జటాజుటాలు, అసలు ఉన్నాడో లేడో శివుడు అటువంటి వాడు వేషం వేసుకుని అడుక్కుంటావా, శరీరంలో శక్తి లేదా, కష్టపడి పనిచేయలేవా అని నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఆయన చిరునవ్వు నవ్వి, అలాగా నా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి కష్టపడి పనిచేయాలి. మరి నీ ఒంట్లోనూ శక్తి ఉంది కదా, నువ్వు రాజుగారు కొడుకుగా పుట్టినప్పటి నుంచి ఏం కష్టపడ్డావు నాయన? ఒక్కనాడు నీ ఆకును వెతుకున్నావా? నీ అన్నను వండుకున్నావా? తినడానికి కూడా దాసదాసీ జనమే కదరా నీ దగ్గర. పోని, మీ తండ్రి మహాపరాక్రమవంతుడు, యుద్ధరంగానికి వెళ్ళి శత్రువుల్ని చీల్చి తండాడి ప్రజల్ని రక్షించాడు, అది గొప్ప ధర్మం. అలాంటి వాడు చాకరీ చేయించుకున్నాడంటే ఇతరుల చేత అర్థం ఉన్నది. నువ్వెందుకు చాకరీ చేయించుకుంటున్నావు ప్రజల చేత? నీ వల్ల దేశానికి ఏమిటి లాభం అని చిటికెడు విభూతి జల్లాట. ఆ జల్లడం వరకు నాకు గుర్తుంది, తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను పిచ్చివాణ్ణి అయిపోయాను, పిచ్చివాణ్ణి అయ్యి అటు ఇటు ఇటు అటు తెగ తిరిగాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. నువ్వు నన్ను భోషాణంలోంచి బయటికి తీసావు, స్నానం చేయించావు, నాకు ఈ విధమైన సపర్యలు చేసి ఆరోగ్యం తెప్పించావు. ఇప్పుడు నా వేలుకున్న ఉంగరం నీది, నీ వేలుకున్న ఉంగరం నాది అనగానే మధ్యలో ఏం జరిగి నువ్వు పిచ్చాడివై ఎక్కడికి వెళ్ళావు అందావిడ. అది నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఆ విషయం నేను చెబుతాను అన్నాడు ఒక ఆయన. మన ఇద్దరం మాట్లాడుకుంటే ఈ విషయం చెబుతానంటున్నాడు ఎవడరా అని మళ్ళీ వీళ్ళు ఇంకోసారి బుర్రగొక్కుని అటు చూశారు. ఓ జంగమదేవరా శూలం పట్టుకొని విభూతి పూసుకుని అక్కడికి వచ్చాడు. వెంటనే అర్థమైపోయింది సుగుణాకరుడికి, ఈతడే ఆనాడు చిటికెడు విభూతి నా మీద వేసి నాకు మతి తెప్పించినవాడు అనుకుని ఇప్పటికి కొంచెం జ్ఞానోదయం అయిందిగా. అందువల్ల వెంటనే భార్యాసమేతముగా ఆయన పాదాలు పట్టుకున్నాడు, కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని, మహాత్మా కస్త్వం, నీవెవరవు, ఎందుకు ఈ పరీక్ష పెట్టావు? అజ్ఞానంతో మహాత్ముల్ని ధిక్కరించాను నేను, భగవంతుణ్ణి ఆయన ఉనికిని ఈ రెండింటినీ పట్టించుకోలేదు, నాస్తికవాదం చేశాను, నన్ను క్షమించి నువ్వెవరివి, ఎందుకు నాకు ఈ గతి కలిగిపించావు, మతి భ్రమణం చెందిన నేనేం చేశానో చెప్పు అన్నట్టు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నేనెవరినో నాకే తెలియదు, శివుడంటే శివుడు, భవుడంటే భవుడు, నేను చిదానంద స్వరూపుణ్ణి, నాకు కులము గోత్రము రూపము నామము ఏమీ లేవు, ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవా అంటే లేవు, నీరు అంటే నీరు, నిప్పు అంటే నిప్పు నేను. ఈ చరాచర జగత్తంతా శివమయం, సర్వం శివమయం జగత్, జగత్తంతా శివమయమే. ఇక్కడ శివుడు అంటే కేవలం ఒక లింగరూపంలో ఉన్నవాడు కాదు, మంగళస్వరూపుడైన పరమాత్మని శివ అంటారు. ఈ జగత్తంతా అత్యంత శుభస్వరూపమైన మంగళప్రదమైన పరమాత్మని చేత నింపబడి ఉన్నది. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు సమస్తం పరమాత్మస్వరూపమే. ఆ పరమాత్ముని మిక్కిలి భక్తితో నమ్మిన ఒకనొక భక్తుడిని నేను. అత్యంత ప్రాచీన కాలంలో భగవంతుడు సృష్టి చేస్తున్న కొత్తల్లో జ్యేష్ఠ అని ఒక స్త్రీ పుట్టింది, ఆవిడికే అలక్ష్మి అని పేరు. ఆవిడ పేరు అలక్ష్మి లేక జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత ఆవిడ. ఆవిడకి విపరీతమైన ఆకలి వేసింది, ఆకలికి తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవ నాకు ఆకలి బాబు, ఓయి రక్షించు, నాకు అన్నం పెట్టు అంది. అప్పుడు ఆయన పెళ్ళి అయ్యేదాకా నీకు ఆకలి తీరదు అన్నాడు. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు స్వామి అనగా, నీకు కూడా తగిన భర్త ఉంటాడు, ప్రతివాడికి గంతకు తగిన బొంత కట్టబెడతాడు అండి భగవంతుడు. ఎవరి సౌందర్యానికి తగిన పురుషుడో స్త్రీయో దొరుకుతాడు? ఒక ఆవిడ ఉంది, ఆవిడికి పెళ్లి యోగం ఉంటే ఖచ్చితంగా ఎక్కడో తోట భర్తగారు ఉంటారు. ఆ భర్తగారు ఎలాగైనా ఉండొచ్చు, నాలా అందంగా ఉండొచ్చు లేదా దరిద్రంగా ఉండొచ్చు. అలాగే ఒక ఆవిడ ఉంది, ఆవిడకి తగిన భర్త ఎలా వచ్చాడో ఈ భర్తగారికి తగిన భార్యామణి కూడా దొరకచ్చు. ఓ అలక్ష్మి, నీకోసం నేను ఒకడిని సృష్టించాను, వాడి పేరు దుస్సహుడు. వాడిని ఎవరు భరించలేరు గనక, వాడు ఎక్కువసేపు ఉంటే వాడిని ఎవరు తట్టుకోలేరు గనక వాడికి దుస్సహుడు అని పేరట. నీవేమో దరిద్ర దేవతవి, వాడు దుస్సహుడు. ఈ దుస్సహుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుగా, వాడితో 5 నిమిషాలు కాలక్షేపం చేయడం కష్టం. 5 నిమిషాలు మాట్లాడితే చెవులు మూసుకుని పారిపోతారు. ఏం మొగుతాడో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి కడతాడో తెలియదు, ఎప్పుడు తెక్కు వస్తుందో తెలియదు, ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు. ఆ క్షణమే కోపగిస్తాట, ఆ క్షణమే సంతోషిస్తాడు, ఆ క్షణమే నవ్వుతూ మాట్లాడతాడు, మరుక్షణంలోనే కోపగిస్తాడు. క్షణే రుష్టాహ, క్షణే తుష్టాహ, వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. ఒక్క క్షణంలో కోపం వస్తుంది, మళ్ళీ క్షణంలో తుష్టాహ సంతోషిస్తారు. కొంతమంది ఉంటారు భూలోకంలో ఆ క్షణం కోపంతో ఉంటారట, మరుక్షణంలో సంతోషంగా ఉంటారట. మళ్ళీ సంతోషం పోయి కోపం వస్తుంది, అసంతుష్టులు అవుతూనే ఉంటారు. ఇందాక సంతోషంగా ఉన్నాడు కదా అంటే ఈ క్షణంలో సంతోషం పోయి మళ్ళీ వితుష్టులు అవుతారట. సంతోషం తొలగిపోతే వాడిని వితుష్టుడు అంటారు. ఎప్పుడు ఎలా మారతారో తెలియదు. అటువంటి వాళ్ళని అవ్యవస్థిత చిత్తులు, నిలకడలేని మనస్సు కలవారు అంటారు. ఈ దుస్సహుడు అటువంటి వాడు. అందుకే వాణ్ణి మానవ మాత్రుడు భరించలేరు. ఒక 5 నిమిషాలు వాడితో మాట్లాడాక ఇంక వీడు కనపడితే పారిపోతాడు. బాబాయ్ వీడు వస్తున్నాడు అని వాడు ఒకవేళ కనుక ఏ ఫోన్ దగ్గర వాడిని పెట్టామంటే ఫోన్ రిసీవర్కి, పీఠాల్లో కొన్ని చోట్ల ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి ఒకటి పెడతారే, అలా వాడిని పెట్టామా ఇంక జీవితంలో ఎవరు ఫోన్ చేయరా పీఠానికి, వాడి దెబ్బకి అడిగిపోయి. అలాంటి వాడు వాడు అలక్ష్మి. నీకు వాడు భర్త అవుతాడు, నువ్వే వాడిని భరిస్తావు. అటువంటి విలువైన వస్తువును నువ్వే భరిస్తావు. నీలాంటి విలువైన వస్తువుని వాడే భరించగలడు. నువ్వు దరిద్ర దేవతవి, అతడు దుస్సహుడు. ఎంత బాగుంటుందండి మొగుడు పెళ్ళాలి ఎలా ఉంటే, ఇద్దరు డబడబడబ ఆగేవాడైతే ఎంత లాభం. మొగుడిని పెళ్ళాం ఎప్పుడు కూడా నిన్ను అంటగట్టారు, నిన్ను అంటగట్టారు, నిన్ను అంటగట్టారని తిడుతూ ఉంటే, వీడేమో ఆ మాటలు వినిపించుకోకుండా దిక్కుమాలదానా నిన్ను అంటగట్టారని తిట్టుకుంటూ ఉంటే, ఆహాహా ఇంట్లోకి వెళ్ళి మనం అరగంట కూర్చుని కాఫీ తాగి భోజనం చేస్తే ఇక జీవితం పండగ కదా, హాయిగా ఉంటుంది అవునా. ఈ దుస్సహుణ్ణి భరించలేరు, ఆవిడ్ని భరించలేరు. మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నానని బ్రహ్మగారు ఈ దుస్సహుడికి అలక్ష్మినిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు దుస్సహుడు ఆవిడికి ఆకలి, నాకు ఆకలి, మరి ఆహారము అనగా ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఓ అలక్ష్మి, ఎత్ర శివనామః న అస్తి, శివనామ న అస్తి, శివనామము లేని చోట నువ్వుండు. నమశివాయ అనే పంచాక్షరీ జపం జరిగే చోటకి వెళ్ళావా చచ్చిపోతావు నువ్వు, కాబట్టి అక్కడికి వెళ్ళకు. అందుకే పదే పదే నమశివాయ అనిపిస్తున్నాను మీ చేత. మీరు రోజు ఇంట్లో నమశివాయ అనుకుంటే మీ ఇంట్లోకి అలక్ష్మి రాదు. శివనామస్మరణము లేని చోటికి వెళ్ళు. నారాయణ 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 అని నిరంతరం జపం చేసేవారి ఇంటికి వెళ్ళకు. ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గు పెడితే ఆ ముగ్గున్న ఇంటికి వెళ్ళకు. విభూతి ఉన్న చోటికి వెళ్ళకు. కార్తీక మాసంలో రోజు బిల్వపత్రములతో శివుణ్ణి పూజించేవాడి గడప తొక్కకు. ఇవి లేని వాళ్ళు ఇళ్ళు ఉంటాయి కదా, పొద్దుట లేవరు, స్నానం చెయ్యరు, శివుడి మీద నీళ్లు పొయ్యరు, విభూతి పెట్టుకోరు, ఒక్కనాడు కూడా శివ పంచాక్షరి జపం చెయ్యరు, పాచిముఖంతో పులుగు తింటారు. అటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మకాం పెట్టు. వాళ్ళ సొమ్ములు తినే తినేస్తే క్రమంగా వాడు దరిద్రుడు అవుతాడు. రోజు ఇలా అలక్ష్మీదేవత మన ఇంట్లో కూర్చుని మన ఆహారం తినడం మొదలెడితే ఈ ఇల్లంతా గొల్లయి. అంత పూర్వం కోటీశ్వరుడు హఠాత్తుగా దరిద్రుడు అవుతాడు, ఎందుకంటే అలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిందని అర్థం అనమాట. మీరు చూసారుగా చాలా చోట్ల కొంతమంది నిన్న మొన్నటి దాకా కోట్లు సంపాదిస్తారండి, ఆ తర్వాత కోట్లు పోయి రోడ్డు మీద పడి నోట్లోకి ఎంత అన్నమే ఉండదు అని అడుక్కోవడం మొదలెడతారు. అంటే ఆ ఎంట అలక్ష్మి అడుగు పెట్టింది. ఎందుకు అడుగు పెట్టింది? ఒక్కనాడైనా శివనామస్మరణ చేస్తేగా వాడు, ఒక్కనాడైనా సరిగ్గా ఉంటేగా. అన్ని మాసాలు కాకపోయినా కనీసం కార్తీక మాసంలో అయినా భగవంతుడి మీద ఇన్ని నీళ్లు చుక్కలు పోసి ఒక పత్రి వేరు పొద్దుటి పూటలు వచ్చి ఇంకా వాడికి ఏమి లాభం ఉంటుంది దానివల్ల? అలక్ష్మి తినే ఆహారం మన ఆహారం వంటి ఆహారం కాదు. మనం అంటే బూరెలు తింటాం, గారెలు తింటాం, బజ్జీలు తింటాం, పప్పన్నం తింటాం. పప్పులో కొంచెం కారం ఎక్కువైతే తినలేము అనుకోండి, కానీ మొత్తం మీద ఏదైనా మనం తినడానికి ఆహారం కావాలి. అలక్ష్మి ఏం తింటుంది? నువ్వు చేసేటటువంటి తప్పుడు పనుల వల్ల నీకు శుభము కలిగే వస్తువులను తింటుంది. తప్పుడు పనులు చేస్తే మనకి ఐశ్వర్యం రాకుండా ఆపేస్తుంది, అదే ఆవిడకి ఆహారం అట. మనకి దారిద్ర్యం ఇవ్వడమే ఆవిడకి ఆహారం అట. మన ఇంట్లో తగాదాలు పెట్టడమే ఆహారం అంటే, దారిద్ర్యం అంటే తగాదా కూడా. ఇంట్లో మూడు పిల్లలు కొట్టుకుంటున్నారంటే ఆ ఇంట్లో ఎవరున్నారనమాట? అలక్ష్మి. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆవిడికి కడుపు నిండిపోతుంటే ఏంటో, మరి వేరే అన్నం తినక్కర్లా. ఆవిడికి టిఫిన్ పెట్టడం చాలా తేలికండో, వంట వండి పెట్టుకోక్కర్లేదు, బల్లలు వేయక్కర్లేదు, విస్తరాకు వేయక్కర్లేదు, ఇంత అన్నం పెట్టక్కర్లా. ఆవిడ అలక్ష్మీదేవత యొక్క కడుపు నిండాలంటే రోజు ఇంట్లో మొగుడు పిల్లలు తోసుంఠహో తోసుంఠా నీవు సుంఠ నువ్వు పెంట అని తిట్టుకుంటే ఇంక ఈ అలక్ష్మీదేవత కడుపులో ఉబ్బిపోయి కడుపు నిండిపోతుంది, ఆవిడకి గ్యాస్ ట్రిబుల్ తగ్గిపోతుంది. కాబట్టి రేపటి నుంచి మీరు ఆవిడకి ఇంత అన్నం పెడతారా మీ ఇంట్లో? మీ ఇంట్లో కూడా అలక్ష్మీదేవతకి ఇంత అన్నం పెట్టాలనుకుంటే ఈ పని చేయాలి. ఇంక తర్వాత ఏమిటి? ఒక్కనాడు కూడా విభూతి ధరించకుండా ఉంటే ఆ ఇంట్లో అలక్ష్మి అడుగు పెడుతుంది, వాళ్ళకి ఇంట్లో తగాదాలు, దరిద్రాలు, రోగాలు, చెత్త, చెదారం వచ్చేలా చేస్తుంది. అలక్ష్మి యొక్క లక్షణాలు, ఒకటి అనారోగ్యం. తరచుగా అనారోగ్యం వస్తుందంటే ఇంట్లో ఏముంది? అలక్ష్మి. ఇంట్లో తగాదాలు వస్తున్నాయంటే అలక్ష్మి ఉన్నది. కడుపు మంట, ఆహారం తిన్నది అరగడం లేదు, గ్యాస్ ట్రబుల్ పెరుగుతుందంటే, ఎసిడిటీ పెరుగుతుందంటే ఆ ఇంట్లో అలక్ష్మి ఉంది. ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టట్లేదండి, రాత్రి 12 అయినా నిద్ర పట్టదు, తెల్లారి వెలుగు వస్తుంది అంటే ఆ ఇంట అలక్ష్మి ఉంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, ఏడిపిస్తున్నారంటే అలక్ష్మి ఆ ఇంట్లో ఉంది. తరచుగా ఇంట్లో పిల్లల మీద తల్లిదండ్రులకు కోపం వస్తుందంటే అలక్ష్మి ఉన్నది అని అర్థం. పిల్లలు దూరం అయిపోయి అమ్మా రా నాన్న రా అంటే వెళ్ళడానికి అవకాశం లేదంటే ఆ ఇంట్లో అలక్ష్మి ఉంది. ఇలా అనేక కారణాలు అన్నమాట ఈ అలక్ష్మి యొక్క లక్షణాలు. కాబట్టి అలక్ష్మి అంటే ఇన్ని కష్టాలు. ఈ అలక్ష్మి నువ్వు ఇవన్నీ ఆ ఇళ్లలో ఉండి చేసి వాడు చేసే పాప పనుల వల్ల కడుపు నింపుకో. దుస్సహ, నువ్వేం చేస్తావు? సహించరాని ఆవేదన ప్రజలకి కల్పించు. కానీ భగవంతుడైన ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన వాడి జోలికి మాత్రం మీరు వెళ్ళకండి. లింగ 6 పురాణం జరుగుతోంది, 6 రోజులు 7 రోజులు. ఆ పురాణం వింటున్న వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టద్దు. సుస్పష్టంగా చెప్పాడు బ్రహ్మ అలక్ష్మికి, దుస్సహునికి. లింగ పురాణమును 7 రోజులు మీరు భక్తితో వినండి. మీ ఇంట్లోకి అలక్ష్మి అడుగు పెడితే ఒట్టు రమ్మన్నారాదు, చీపురు కట్ట తిరిగేసి చితక్కొట్టు కట్టేయచ్చు మీరు ఎప్పుడు పురాణం శ్రద్ధతో వింటే. విభూతి పూసుకోండి, ఎంతో కొంత విభూతి పెట్టుకోండి. ఆడవాళ్ళు పెట్టుకోకూడదట అని మధ్యన ఎవడో చెప్పాడు. ఎవడు చెప్పాడు ఆడవాళ్ళు పెట్టుకోకూడదు? ఆడవాళ్ళు అన్నం తింటున్నారా లేదా? అలాగే విభూతి కూడా పెట్టుకోమన్నారు. మీరు అన్నం తిన్నంతకాలం, అంటే ఆహారం తిన్నంతకాలం విభూతి పెట్టుకోండి. తినడం మానేసాక మానేయండి. తినడం మానేసాక 4 మోసేస్తారు కదా, ఇంకా అప్పుడు పెట్టుకోకండి, అప్పుడు ఎవడో పెడతాడు. ఆహారము తిన్నంతకాలం శివనామస్మరణ చెయ్యండి, విభూతి పెట్టుకోండి. విభూతి ధారణ చేసినంతకాలం ఇంట్లోకి అలక్ష్మి రాదు. రోజు గురువు కాళ్ళు పట్టుకోండి, అంటే ఇప్పుడు పట్టుకోద్దంటే మానేయండి, పట్టుకోమన్నప్పుడు పట్టుకోండి, మళ్ళీ పట్టుకోండి, ఇప్పుడు కాళ్ళు పీకేస్తారు వీళ్ళు. దూరం నుంచే గురుపాదాలకు ఒక నమస్కారం చేశారంటే ఆ ఇంట్లోకి పొరపాట్లు కూడా అలక్ష్మి, దుస్సహుడు అడుగు పెట్టరు. దుస్సహ ఆ ఇంట్లోకి అడుగు పెట్టకు, తక్కిన వాళ్ళని పీడించు. అన్నిటికీ మించి బిల్వపత్రములున్న చోటకి మీరు వెళ్ళకండి. మారేడు చెట్టు, మారేడాకు, ఈ రెండు ఉన్న చోట దుస్సహుడు, అలక్ష్మి, ఈ ఇద్దరిని వెళ్ళవద్దని బ్రహ్మ శాసించాడు. అందుకని ఇక్కడ బిల్వవృక్షాలు వేయడం వరకు అతను అంతరార్థం. ఎక్కడ చూసినా మారేడు చెట్లు ఎందుకు వేస్తున్నాం మేము అంటే ఇక్కడికి రమ్మన్నా రాదు అలక్ష్మి. ఈ ప్రపంచంలో అన్ని చోట్లకి కరోనా వ్యాపించింది, కానీ ఈ ప్రాంతంలో ఒక్క చోటకి రాగలిగిందా? రాలేదు. ఇదేదో ప్రచారం కోసం చెప్పుకోవట్లే, భగవంతుడి మీద భక్తితో చెప్పుకుంటున్న మాట. ఈ బిల్వవనం, ఈ అమ్మవారి ఆలయం ఇక్కడున్నంత వరకు ఇక్కడున్న వాళ్ళకి అకాల మరణం రాదు. వీటి మీద నమ్మకం లేక చావాలేమో కానీ నమ్మిన వాడు ఎప్పుడు చావడు, వాడికి అనారోగ్యం రాదు, వాళ్ళకి తిండి వస్తుంది, శుభం కలుగుతుంది, అశుభం రాని వదు పరమేశ్వరి. బిల్వం ఎంత గొప్పదో తెలిసిన, తెలియక బిల్వపత్రం దూరం నుంచి విసిరితే కూడా సంపదిస్తాట పరమాత్మ. లక్ష్మీదేవికి నివాస స్థానం బిల్వం, అది లేని చోట అలక్ష్మి ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి యొక్క 8 శతనామాలలో 108 నామాలలో బిల్వనిలయ అని ఒక నామం ఉన్నదా లేదా? భాస్కరి బిల్వనిలయ, అందులో బిల్వనిలయ అని అమ్మవారికి ఒక పేరున్నది. ఓం బిల్వనిలయ ఏ నమః అనగా బిల్వమునందు నివసించున్నట్టి లక్ష్మీదేవికి నమస్కారం. మారేడాకులో ఉంటుంది, మారేడు చెట్టు కింద ఉంటుంది, మారేడు చెట్టున్న చోట ఉంటుంది. అందుకనే మారేడు చెట్టు ఉన్న చోట మనం నివసిస్తే మన ఇంటిలోకి దరిద్ర దేవత రాదు. ఈ కాలములో కూడా జీతాలకు లోటు లేకుండా బతికారంటే ఇక్కడ కొంతమంది, దానికి మూలం మారేడు చెట్టు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షములలో ముందు 1 బిల్వం, తర్వాత తులసి అన్నారు. మనం తులసి ముందు అనుకుంటున్నాం కానీ తులసి విష్ణువునికి అత్యంత ప్రీతి, కానీ బిల్వం లక్ష్మికి ఎక్కువ ఇష్టం. విష్ణువు కూడా బిల్వం దగ్గరే ఉంటాడు. ప్రామాణికంగా చెప్పమంటారా, సత్యనారాయణ వ్రతాన్ని మీలో చాలామంది చేసుకున్నారు, వ్రత కథ విన్నారు. అందులో 5వ కథ ఏమిటి, తుంగధ్వజుడనే రాజు అడవికి వెళ్ళాడు, అక్కడ కొంతమంది గోపాలకులు మారేడు తోటలో వ్రతం చేశారు. మారేడు తోటలో మారేడు చెట్ల కింద ఎందుకు వ్రతం చేశారంటే, ఈ చెట్ల కింద వ్రతం చేస్తే ఈ సత్యనారాయణ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. సత్యనారాయణ స్వామి కటాక్షం శీఘ్రముగా లభించాలంటే మారేడు చెట్టు కింద చెయ్యాలి, లేదా మారేడాకులతో పూజించాలి.
బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుఘ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ.
శంకరాచార్యులు వారు రాసిన కనకధార స్తోత్రంలో ఈ శ్లోకంలో ఏం చెప్పారు? బిల్వాటవీ మధ్య, మారేడు తోట మధ్యలో తామర పువ్వులో కూర్చుంటుంది లక్ష్మీదేవి అన్నారు. చాలా చోట్ల పురాణాల్లో ఇదే చెప్పారు. కాబట్టి మారేడు ఉంటే అక్కడికి దుస్సహుడు రాడు, అలక్ష్మి రాదు, ఇవన్నీ ఉన్న చోటికి వెళ్ళవద్దు అని ఒకప్పుడు బ్రహ్మదేవుడు శాసించాడు. అప్పటి నుంచి తమకి లక్ష్మీ కటాక్షం కావాలి, అలక్ష్మి నశించాలి అని కోరుకున్న వాళ్ళంతా శివాలయానికి వెళ్ళి విభూతి పూసుకుని బిల్వపత్రములతో శివుణ్ణి పూజిస్తూ వచ్చారు. నువ్వు సాక్షాత్తు ఉజ్జయిని మహారాజు కొడుకు అయ్యుండి, మీ తండ్రి గారు కాబోయే మహారాజువు కనుక భక్తి శ్రద్ధలతో మహాకాళేశ్వరుణ్ణి పూజించమంటే వినిపించుకోకుండా నాస్తికవాదం చేశావు, భయపెచ్చు, జంగమదేవరణ్ నేను వస్తే శివుడి తర్వాత శివుడి లాంటి నన్ను ధిక్కరించావు. జంగమదేవర్లంతా శివుడితో సమానం. మన ఇంటికి ఎప్పుడైనా ఈ బుడబక్కల వాళ్ళు వచ్చినా, చేతిలో సోలం పుచ్చుకున్న జంగమదేవర్లు వచ్చినా వాళ్ళని తిట్టకండి, తిరస్కరించకండి, వాళ్ళ రూపంలో శివుడు వస్తాడట. జంగమ పరాంగుముఖుండై, జంగమ పరాంగుముఖుండై లింగార్చన చేయునతని లీలధరేర్పన్ వెంగలియై శవమునకును శృంగారము చేసినట్లు శివరత్ననిధి అంటాడు. జంగమదేవరులకి నమస్కరించక, వాళ్ళని పూజించక శివలింగాన్ని పూజించేవాడు ఎంత శివలింగ పూజ చేసినా ఆ పూజ సంపూర్ణముగా ఫలించదు. అది ఎటువంటిది? శవానికి అలంకారం చేయదంట. అలంకారం ఎవరు చేసుకోవాలి? బతుకున్నవాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు నాకు సెంటు కొడితే ఉపయోగం తప్ప, చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి వాడికి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు తొడిగి వాడికి నగలేస్తే ఏం ఉపయోగం? ఆ నగలేమన్నా వాడు వాడుకుంటాడా? ఆ సెంటు వాడు ఏమన్నా ముక్కుకి రాసుకుంటాడా? ఆ తర్వాత 2 రోజులు పోయి శరీరం కుళ్ళిపోతుంది. కాబట్టి శవం అంటే తగలబెట్టడానికి పట్టుకుపోయేదే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, శవమునకు కుళ్ళిపోతున్న శవానికి రోజు రోజు నగలు పెట్టి అలంకారం చేయటం వల్ల ఎలా ఉపయోగం లేదో, జంగమ దేవతలను పూజించకుండా శివలింగార్చన చేయటం దండగ. అందుకే ఎప్పుడైనా కాశీలో జంగములు కనపడితే నమస్కరించాలి. శ్రీశైలంలో జంగమదేవర్లు ఉంటారు. రేపు 7వ తారీఖు నుంచి ఒక 2 రోజులు అక్కడ ఉండబోతున్నాం, చక్కగా శ్రీశైలం పెడుతున్నాం. అలాంటి చోట శ్రీశైలంలో మీరు చూడండి, వరుసగా జంగమదేవర్లు చాలామంది కనపడతారు. చేతిలో సోలం పుచ్చుకుని, డమరుకం పుచ్చుకుని, డుబుకు 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 డుబుకుని వాయిస్తూ ఉంటారు. ఆ మహానుభావుల్లో శివుణ్ణి చూడాలట. మనం జంగమదేవర్లు కనపడ్డారంటే అది మహాయోగం అన్నమాట. వాళ్ళకి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే. ఏమో శివుడు ఏ రూపంలో ఎప్పుడు ఎలా దర్శనమిస్తాడో మనకి తెలియదు. కనుక జంగమదేవరుని నేను వచ్చి భిక్ష అడిగితే అపశబ్దములు పలికి ఛీ పో అన్నావు, ఆ పాపమే నీకు శాపమయ్యింది. నేను నీ మీద కాస్త చీటికెడి విపూది చల్లాను, జల్లగానే నీకు మతి చలించింది. మతి చలించి దాదాపు 1 సంవత్సర కాలముగా అక్కడ ఇక్కడ తిరిగావు. ఇదంతా ఈ సుభద్రకి కష్టం వచ్చింది, వీడికి కష్టం వచ్చింది. ఆవిడ ఎన్నాళ్ళు పడిందో, ఈయన అంతకాలం పడ్డాట. అడవుల్లో తిరిగాడు, పల్లెటూళ్ళల్లో తిరిగారు, అరుగుల మీద కూర్చున్నాడు. కొంతమంది జాలిపడింత ముష్టి వేశారు. మహారాజు కొడుకు ముష్టెత్తుకు బతికాడు, కింకరుడు అయిపోయాడు. కొన్ని చోట్ల అలా వెర్రాడు, లేక మలమూత్రాలు విసర్జించి కడుక్కోవడం కూడా చేత కాదు, చేత అయ్యేది కాదట. నువ్వు చేసిన శివాపరాధం వల్ల 1 సంవత్సర కాలం దరిద్రుడు అయి తిరిగావు. చివరికి ఒకరోజున కేకారణ్యంలో నడుస్తూ ఉండగా బ్రహ్మరాక్షసుడి దగ్గర ఉన్న శివుడు, విష్ణువు అనే ఇద్దరు రాక్షసులు నిన్ను పట్టుకుపోయి డబ్బాలో వేశారు. రాతి భోషాణం, పాషాణ భోషాణంలో వేశారు. ఆ పాషాణంతో తయారు చేసిన భోషాణంలో పడ్డాక అక్కడితో నీ మీద ఉన్నటువంటి ఈ జాడ్యం, ఈ రోగం పోయింది. అంటే నువ్వు చేసిన శివాపరాధం తొలగిపోయింది. అటు సుభద్రకి, ఇటు నీకు, ఇద్దరికీ నాస్తికవాదానికి తగిన ప్రాయశ్చిత్తం అయ్యింది. మీ పూర్వజన్మలో మీరు చాలా గొప్పవాళ్ళు. మీ పూర్వజన్మలో చేసిన అపరాధం వల్ల ఈ జన్మలో నాస్తికులై ఈ కష్టాలు అనుభవించారు. ఇప్పుడు మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నా వినండి. పూర్వజన్మలో కూడా వీళ్ళిద్దరూ దంపతులేట, ఇద్దరికి ఒక క్షణం పడేది కాదు. ఒకరోజున భర్తగారు భార్యని నోటికి వచ్చినట్టు తిట్టాడు. దాంతో ఆవిడికి ఆగ్రహం కలిగింది. క్షణికోద్రేకంలో ఒంటి మీద నిప్పులు పోసుకుని ఆత్మహత్య చేసుకుని కాలి చచ్చిపోయింది. ఈ ప్రపంచంలో అత్యంత మహాపాపం ఆత్మహత్య. బలవంతంగా మరణించిన వాడికి ఇహముండదు, పరముండదు. అందుకే ఎంత కష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోకండి. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య ఏంటండి? అన్నం దొరకలేదు చచ్చిపోతావా? మొగుడు తిడితే చచ్చిపోవాలా? ఇది కుమార్ మొగుడు కాదు, ఇంకో మంచి మొగుడు వస్తాడు పొద్దున వచ్చే జన్మలో, ఈ జన్మలోని కాదు, కానీ ఏదో ఒకటి. కానీ దీనికోసం చచ్చిపోవడం ఏమిటి కర్మ? ఆత్మహత్య వల్ల వచ్చే నరకములు తెగరాశారు ఇందులో. దేవుడు అనుగ్రహించి భగవంతుడు మీ ఎవరికి ఆ పిచ్చి లక్షణం ఇవ్వకుండా ఉండుగాక. ఆత్మహత్య చేసుకుంటే 5000 సంవత్సరాలు పిశాచ జన్మెత్తుతారు. పిశాచంగా జీవించిన తర్వాత భూలోకంలో కుంటివాళ్లుగా, గుడ్డివాళ్లుగా, క్షయరోగులుగా పుట్టి 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 ఆ తర్వాత ఎప్పటికో దరిద్రపు జన్మ వస్తుంది. ఆ జన్మలో సంతానం లేక అల్లాడిపోతారట. అందుకని ఎప్పుడు ఆత్మహత్య చేసుకోకండి. బలవన్మరణం వల్ల వచ్చే పాపం అంత ఎంత కాదు. ఎవరు చెప్పారు? శివపురాణం చెప్పింది. నా దగ్గర శివపురాణం ఉంది, దాన్ని మీకు అందరికీ ఫోటోస్టాట్ చేసి ఇస్తాను. లింగపురాణంలో చెప్పారు. ఆఖరికి రామాయణంలో సుందరకాండంలో ఎవరు చెప్పారు? హనుమంతుడు చెప్పాడు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. ఆత్మహత్య చేసుకుంటే ఎన్నో పాపములు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, దోషాలు ఉంటాయి. వినాశే నాశనం అయిపోతే, నువ్వు బలవంతంగా చచ్చిపోతే ఎన్నో దోషాలు వస్తాయి. జీవన్ బతికితే భద్రాణి పశ్యతి, శుభాలు పొందుతావు. బతికితే శుభం తప్ప చచ్చిపోతే ఏం సాధిస్తావు చెప్పు? ఓ రోజు ఏడుస్తారు ఇంట్లో వాళ్ళంతే, ఆ తర్వాత ఎంతకాలం ఏడవరు కదా. తర్వాత నీకు వచ్చే నష్టం వాళ్ళు ఏం చూడలేరు కదా. పెళ్ళి అవ్వలేదు చచ్చిపోవడమే దిక్కుమాలు. పెళ్ళి అవ్వకపోతే చచ్చిపోతావా? తాళి కట్టకపోతే చచ్చిపోతావా? అయ్యో నాకు పెళ్ళవట్లేదో పెళ్ళవట్లేదో అని వెళ్ళి ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోతే ఆ తర్వాత నువ్వు ఎన్ని జన్మలు, ఎన్ని దరిద్రపు జన్మలు ఎత్తుతున్నావు, ఎన్ని కష్టాలు పొందుతున్నావు. ఈ కష్టాలకి రెట్టింపు కష్టం వస్తుంది. ఈ జన్మలో నేను నిలదొక్కుంటే మంచి భర్త వస్తాడు, మొగుడు లేడని రైలు కింద పెట్టి చచ్చిపోతానందో కావిడ. ఇలా చావకండి, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోకండి. ఈ రోజు నుంచి మీరందరూ చెప్పండి, నా ఎదురుగుండా అందరూ మనస్ఫూర్తిగా చెప్పండి, మేము ఆత్మహత్య చేసుకోమనండి. బ్రతికుంటాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. శివుడి సన్నిధానంలో ఉన్నారు కాబట్టి చావద్దు. చచ్చినా సరే, చచ్చినా చావద్దు, చచ్చినా చావద్దు అంతే. అదే చచ్చే చావచ్చినా చావద్దు. అసలు చావడం వల్ల ఏ లాభం లేదు.